బాధను తీసివేయటానికి నువ్వేం చేయటం లే ప్రయత్నం. అయ్యో పాపం అంటున్నావు, నటనే కాదు. నువ్వు అయ్యో పాపం అంటే ఏం లాభం? నువ్వు ఏదో ఒకటి చేయి పని వాడికి, ఏదో పని చేస్తానని వాడికి కాలు చేయగలిగితే ఆ కాలు పీకేసావు అనుకో. బళ్ళ కామన్ సెన్స్ తో చేయాలి, అది గుర్తుంచుకోండి. విడాలాచ్, ఇంకో రాక్షసుడు ఉన్నాడు. విడాలాచ్ అంటే పిల్లి లాంటి వాడు, పిల్లి లాంటి వాడు. ఈర్ష్యకి పిల్లి సింబల్ అని చెప్తూ ఉంటాడు స్పిరిచువలిస్ట్. పిల్లికి ఈర్ష్యకి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత ఈర్ష్య, ఈర్ష్య అంటే అసూయ. అంచేత అనసూయ స్థితి ఉంటే తప్ప దత్తాత్రేయుడు రాడు. దత్తాత్రేయుడికి మన గురు పరంపరకి విడాలాక్షులైనటువంటి వాళ్ళు ఉన్నంత వరకు గురు పరంపర పలకదు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎవరెవరు, చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనుడు, అశిలోమ, భాష్కలుడు, విడాలాక్షుడు, వీళ్లు చచ్చిపోయిన తర్వాత దుర్ధరుడు, దుర్ముఖుడు అనేటువంటి వాళ్లు ఆ అసురుడు మహిషాసురుడు యొక్క అంగరక్షకులు. దుర్ధరుడు అంటే ఎవడు? ఆతతాయి. ఇతడిని బాధ పెట్టేవాడు, తన పని చేసుకోవటానికి ఇతడిని బాధ చేసేవాడు. మేం చెప్తున్న మార్గం చాలా సమయమైంది కనుక మీరు వినకపోతే ఈస్ట్ టవర్ కానీ సౌత్ టవర్ కానీ ఎత్తేస్తాం. మీ అసెంబ్లీలో మేం చచ్చిపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని చంపేస్తాం. ఇదంతా ఏ ఆసిరి ప్రవృత్తి? దుర్ధరుడు అనేటటువంటి ఆసిరి ప్రవృత్తి. దుర్ముఖుడు అంటే కుటిలుడు. కుటిలుడు అంటే ఏంటి? మరి ఆ వాళ్ళు నేను మిమ్మల్ని చంపటానికి వస్తామంటే రాణిస్తావా? అంచేత వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక కుటిలమైనటువంటి తంత్రం చేసుకుని వస్తారు. ఇవంతా కూడా ఈనాడు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి ఆసిరి ప్రవృత్తులే కదా. చిక్షురుడు పేడపురుగు లాంటి జీవితం, చామరుడు శారీరకమైనటువంటి అందాన్ని ప్రాముఖ్యత ఇవ్వటం, ఉదగ్రుడు కడుపు గురించి ఆలోచించడం, మహాను ఎవడడ్డొచ్చినా సరే వాడు పోతే బాగుండు. ప్రిన్సిపాల్ మనకు అడ్డు తగిలినా ఇంకోటి అడ్డు తగిలినా ఖచ్చితంగా మన మనసులో పడే భావం ఏంటంటే వాడు అడ్డుపోతే బాగుండు. చచ్చిపోవాలని అనుకోపోవచ్చు, వాడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలనో ఏదనుకోవాలనో, చివరికి అర్థం ఏంటి అంటే వాడు మనకి అడ్డు తగలకూడదు. వాష్కల్ ఇతరుల యొక్క బాధలో ఆనందం పొందేవాడు. విడాలాక్షుడు అంటే ఈర్ష్య ఉన్నటువంటి వాడు. ఇదంతా కాకుండా దుర్ధరుడు, దుర్ముఖుడు అనేటటువంటి వాళ్లు ఈనాడు ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తాయి, మన శరీరాల్లో కూడా కనిపిస్తాయి. మనమేమీ ఆసురి ప్రవృత్తులకి అతీతులమేం కాదు. వీళ్లందరూ కూడా చనిపోయినప్పుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు కూడా చనిపోయినప్పుడు, వేభి మారే గయే తబ్ మహిషాసుర్ అర్థాత్ పృథ్వీ ఆది తత్వం సే బనా మన్ జో సంవేదన్శీల్ నా హోకర్ రాక్షస్ బన్ గయా హో స్వయం గయా. అప్పుడు ఈ రాక్షసీ ప్రవృత్తులందరూ కూడా చనిపోయినప్పుడు స్వయంగా మహిషాసురుడే యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవడు మహిషాసురుడు? ఈ పంచతత్వాలతో తయారైనటువంటి మనస్సు. ఈ పంచతత్వాలతో తయారైనటువంటి మనస్సు రాక్షసీ ప్రవృత్తుల వైపు వెళ్ళిపోతుంది. మనస్సు వింటం లేదు. మంచేదో మనకి తెలుసు బుద్ధికి, కానీ మనస్సు విందు. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, అలసిపోయాం మనం. ఇప్పుడు ఇదే క్లాస్ చెప్పాలనుకోండి, నాకు చేయనే పెడుతోంది, అది బాధగా ఉంది, నేను ఆహారం కరెక్ట్గా తీసుకోలేదు, అయినా ఇంత చెప్పింది అయ్యాక కదా, ఇంతవరకు వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళు ఎలాగో చేయరు, వాళ్ళు ఎలాగో చేయరు కాబట్టి నేను మానేశాను, ఇంతకీ నేను ఎందుకు చెప్పడం మానేశాను అంటే నేను కాదు మానేసింది, వాళ్ళు చేయరు కనుక మానేశాను. ఇది ఏ రాక్షస ప్రవృత్తి? ఏ రాక్షస ప్రవృత్తి? ఇప్పుడు ఇందాక పైన చదివినటువంటి దాంట్లో ఏం చేస్తున్నాం మనం? ఉదగ్రుడు, మహాహను అన్ని కలిసాయి. అంటే చివరికి ఏంటి? నా మనస్సే. ఈ మహిషాసురుడు వీటన్నింటినీ ఉపయోగించి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎలాగో ఇలా చెప్పడం మానే, వాడికి కావాల్సింది కూడా అదే. ఇదంతా అయితే దేవతను నిద్రలేస్తారు, దేవతను నిద్రలేస్తే మహిషాసురు వద్ద జరిగిపోతుంది, మనస్సు ఎగిరిపోతుంది. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరైనా నేనైనా ఒకళ్ళనొకళ్ళని జాగ్రత్త చేసుకుని వద్దు, రాక్షసుడు ఎత్తి మీదకి ఎక్కుతున్నాడు, ఎలాగో అలాగా ఈ క్యాసెట్లు పూర్తి చేద్దామని మీరు నాకు ధైర్యం చెప్తూ ఉండండి. మధ్య మధ్యలో నేను మీకు ధైర్యం చెప్తూ ఉంటాను, కానీ పూర్తి చేద్దాం రాత్రి 12 అయినా. అంచేత అప్పుడు స్వయముగా మహిషాసురుడే బయటకు వచ్చాడు. రాక్షస్ బడా మాయావీత, ఈ మహిషాసురుడు చాలా మాయావి. తరహ తరహకే వికరాలు రూపు ధారణ కర రహాత, రకరకాలైనటువంటి వికరాల రూపము ధరిస్తున్నాడు. तब क्रोध में भरकर देवी ने अपने वाहन शेर से उछलकर राक्षस को अपने पैरों से दबोच लिया और तलवार से उसका सिर काट डाला। अपुड़ कोपन तो देवी तन वाहन पुली नुंची एगिरी महिषुण्णि तन रेंडु काळ्ळ मध्य इरुकिंचुकुनी కత్తితో వాడి తల్లి నరికేసింది. ఇది చాలా జాగ్రత్తగా అవుతుంది. రెండు కాళ్లు గురువు యొక్క పాదాలు. గురువు యొక్క పాదాలని కనుక ఆశ్రయించి ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉంటే ఈ ఆసురి ప్రవృత్తులేవి మన జోలికి రావు. కత్తి ఏంటి? గురువు యొక్క పాదాలను ఆశ్రయించాలి అనేటటువంటి జ్ఞానం. అంచతే మన తిరుపతిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చదివాను నేను. తవాంబు ఏంటమ్మాది, నీ పాదాల మీద కోరికతో నేను వచ్చాను చాలా దూరం నుంచి. కాళ్ల మీద ఆసక్తితో ఎంతో దూరం నుంచి వచ్చాను నేను. సకృత్ సేవయ, నీ పాదాలకి మంచి సేవ చేయగలిగేటటువంటి స్థితిని నేను ఎక్కడున్నాయి? ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అది. గురుసేవ యొక్క శ్లోకమే కానీ ఆ శ్లోకానికి అక్కడ ప్రామినెన్స్ లేదు. పాపం మర్చిపోయారు. వెంకటేశ్వర స్వామిని దేవత అనుకుంటున్నారు. దేవత కాదు, గురువు. ఆయన గురువు ఉంటేనే తప్ప పాదాలకి నేను సేవ చేస్తాను అనేటువంటి మాట ఏ దేవత శ్లోకంలోనూ రాదు. పాదాలకి సేవ చేసేదనేది ఎప్పుడు కూడా గురువుకే. అంచేత ఆ పాదాల మధ్య ఇరికించాలి మనస్సుని. మన మనస్సు గురు పాదాల మధ్య ఇరుక్కుపోతే ఇంకా ఈ శిరస్సు ఉంటే ప్రమాదం ఏం జరగదు. ఎంతమంది రాక్షసులు మన శరీరం మీద ఉన్నా నో ప్రాబ్లం, కోసి పారేస్తున్నాడు. కథాయా బతాతి హే కి భౌతిక లిప్సాయ జబ్ అత్యధిక ఔర్ అనియంత్రిత్ హో జాతి హే తో మనుష్య కోయి భీ అపరాధ్ కర్నే సే డర్నా ఛోడ్ దేతా హే. ఈ స్టోరీ ఏం చెప్తుంది అంటే అనియంత్రితమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలు ఎప్పుడైతే మన మనస్సును వశం చేసుకుంటాయో ఎలాంటి తప్పుడు పనైనా మనం చేసేస్తాం. ఇస్ యుగ్ మే మిలావట్ రిష్వత్ చోర్ బజారీ మాంసాహార్ జీవహింస అపరాధం కి బాడ్ ఇసీ తథ్యక పర్యాయ హే. ఈ కాలంలో మిలావట్, మిలావట్ అంటే ఏంటి? బియ్యంలో రాళ్లు కలపటం, కల్తీ, రిష్వత్ లంచం, చోర్ బజారీ, చోర్ బజారీ అంటే దొంగ వ్యాపారం, మాంసాహార్ జీవహింస అపరాధుల యొక్క ఒక వరదలాగా వచ్చేసింది. ఇదంతా కూడా ఎందువల్ల వచ్చింది అంటే మనిషి కోరికలకి బానిసైపోయాడు. ఈ స్థితి మే పరమాత్మకి కళ్యాణి సత్తా దేవతాంకు సంఘటిత కర్తి. ఈ స్థితిలో పరమాత్మ యొక్క కళ్యాణకరమైనటువంటి చేతనత్వం మనలో ఉంది. దాన్నే మనం గురుచేతనత్వం అని పిలుస్తాం. అదేం చేస్తుంది? మన శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తుల్ని క్రోడీకరిస్తుంది. ఉనికి సమవేత్ ప్రాణ సత్తా జబ్ నిర్భయ హోకర్ యుద్ధ కర్నే కి లియే ఖడీ హో జాతీ హే తో సారీ ఆసురీ ప్రవృత్తియోం కా ఏక్ ఏక్ కర్ వినాశ హోనే లగ్తా హే. ఎప్పుడైతే ఇలా ఒక్కొక్క వ్యక్తిలో మెల్లిమెల్లిగా మార్పులు వస్తూ ఉంటాయి, సాధకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సమవేతమైనటువంటి ప్రాణశక్తి ఎప్పుడైతే నిలబడుతుందో ఆ నిలబడినటువంటి శక్తి ఏం చేస్తుంది? వీటన్నింటినీ, భ్రష్టుపట్టినటువంటి కోరికలన్నింటినీ కూడా అడ్డుతగులుతుంది. అంచేత ముందు ఒక్కొక్కడు మారాలి. ఆ మారిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఉండాలి. కలిసినప్పుడు ఈ ప్రాణశక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మారుతుంది. అంచేత దేవతల యొక్క కలియిక అంటే సాధకుల యొక్క కలియిక అని మనకు అర్థమవ్వాలి. ఆ సాధకులందరూ కలిస్తే తప్ప దైవశక్తి ఏమీ చేయలేదు. ఏ సాధకులు? ఒక గురువు యొక్క సాధకులు కాదు, లక్ష్మీదేవి యొక్క సాధకులు, దుర్గాదేవి యొక్క సాధకులు, శివుడి యొక్క సాధకులు, విష్ణు యొక్క సాధకులు, క్రైస్తు యొక్క సాధకులు, మహమ్మద్ యొక్క సాధకులు, వీళ్ళందరూ కూడా ఈ పైన చెప్పినటువంటి నెగటివ్ క్వాలిటీస్కే ఎడ్డు తగలాలని చెప్పేది. క్రైస్ట్ అయినా అదే చెప్తాడు, మహమ్మద్ అయినా అదే చెప్తాడు, తీర్థంకులైనా అదే చెప్తారు. అంచేతేంటి, ఈ సమ్మిళితమైనటువంటి సాధకులు కలవాలి. మనం అది మనసులో పెట్టుకోవాలి. అశ్వమేధంలో గురువుగారి శిష్యులు కలిశారా కాదా, సాధకులు కలిశారా లేదా, వాడు భగవంతుడి మీద నమ్మకం ఉండకపోవచ్చు వాడికి, కాని మంచి మీద నమ్మకం ఉంటే చాలు. అసలు అదే కరెక్ట్. గురువుగారి మీద, దేవతల మీద ప్రేమ ఎందుకు అంటే మంచి మీద విశ్వాసం కలగేయటానికి. అసలు వాడికి మంచి మీద ప్రేమ ఉంటే అసలు గురువు అక్కర్లే వాడికి. అది మనం గుర్తుంచుకోవాలి. అంచేత మంచి వాళ్ళందరినీ మనం కలపగలుగుతున్నావా? వాళ్లకి భావన కలగజేయగలుగుతున్నావా? ఈ యజ్ఞం మనం చేస్తున్నటువంటిది ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి కాదు. శ్రీరామ శర్మ ఆచార్య గొప్పవాడని చెప్పటం లేదు, మనం రామకృష్ణ పరమహంస గొప్పవాడని చెప్పటం లేదు. వాళ్ల మార్గంలో నడుస్తున్న సాధకులందరూ గొప్పవాళ్లే, కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఆ సాధకులు కలవలేకపోతున్నారు. అప్పుడు అసురుల చేతిలో ఓడిపోయారు వాళ్ళు. దుర్గా సప్తశతి కథ అదే చెప్తోంది. అప్పుడేంటి, దేవతలందరూ కూడా బ్రహ్మను ముందుకు పెట్టుకు వెళ్లారు. బ్రహ్మ అంటే ఎవడు? సృజనాత్మక శక్తి. మాకు చేత కావటం లేదు, కలిసి ఎలా పనిచేయాలో అంటే అప్పుడు విష్ణువు శివుడు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్లలో ఉన్నటువంటి ఆ దేవతల్లో ఉన్నటువంటి శక్తులన్నింటినీ పుంజీకరణ చేసి ఏకత్రీకరణ చేసి ఒక దేవిని సాక్షాత్కరింపజేసి ఆ సామూహిక శక్తి ఏమివ్వాలి, గురువు చరణాలకి సమర్పణ చేసుకోవాలి. మళ్ళా ఏ గురువుకైనా మళ్ళా క్లాష్ వస్తుంది అక్కడ. ఏ గురువుకి కాదు, గురువుకి, గురువు చేతనత్వానికి సమర్పణ చేసుకుంటే గలాటాలు రావు. ఈ గలాటాలు రాకుండా ఉంటే అద్భుతంగా జరుగుతుంది. అది మనం ప్రయత్నించాలి. దానికి వాళ్లే అడ్డు తగిలినా మనం అడ్డుపడకూడదు, గాభరా పడకూడదు, దారి మళ్లించుకోవాలి. మనం మేము ఒప్పుకోమండి మా శ్రీరామ శర్మ ఆచార్య ఉండాలంటే ఉండి, కానీ మనం చెప్పాలి స్పష్టంగా ఇది. కానీ శ్రీరామ శర్మ ఆచార్య మనకి ఆరాధ్య దైవమే, మిగతా వాళ్ళందరికీ ఏమో కాదు. కానీ నాకు ఆయన దగ్గరే నా ఆధ్యాత్మిక జీవితం ఆగింది. అంతవరకు అలా వెతుకుతూనే ఉన్నాను నేను, అసలు ఎలా వెళ్ళాలి అని. అంచేత నాకు ఆయన నియామకుడే, మార్గదర్శకుడే. కానీ మీకు ఆయనే అవ్వాలని రూలే ఉంది, మీరు ఎటువైపు నుంచైనా అక్కడికి రావచ్చు. నేను ఆ మార్గంతో వచ్చాను, మీరు రమణ మహర్షి మార్గంతో రావచ్చు, ఇంకో పేరుతో రావచ్చు, కానీ వచ్చేసాం, ఒక చోట చేరాం. వచ్చాక గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ తీసుకురాలేకపోతున్నాం, అది మనం ప్రయత్నించాలి. ఉనికి సమవేత్ ప్రాణ సత్తా, జబ్ నిర్భయ హోకర్ యుద్ధ కర్నే కే లియే ఖడే హో జాతీ హై తో సారీ ఆసురీ ప్రవృత్తియోం కా ఏక్ ఏక్ కర్ వినాశ్ హోనే లగ్తా హై. ఒకదాని తర్వాత ఒకటి ఆసురీ ప్రవృత్తులు ఈ సమవేతమైనటువంటి కలెక్టివ్ సామూహికమైనటువంటి గురు పరంపర కలవాలి. ఆ గురువు శిష్యుడా, ఈ గురువు శిష్యుడా అనుకునేంత వరకు కూడా అది కూడా ఆసురీ ప్రవృత్తి. ఏ ఆసురీ ప్రవృత్తి అది? దుర్ధరుడు, దుర్ముఖుడు. దేవతాం కి విజయ్ హోతీ హే ఔర్ ఫిర్ సే సర్వత్ర సుఖ శాంతి ఛా జాతీ హే. ఎప్పుడైతే ఈ కలెక్టివ్ ఎఫర్ట్ జరుగుతుందో అప్పుడేమవుతుంది, దేవతలు గెలుస్తారు, అన్ని వైపులా కూడా శాంతి సుఖము లభిస్తుంది. యహా భీ మన్ కో సుసంస్కృత్ బనానే కే లియే తేజశక్తి భగవతి గాయత్రి కో హీ మహామాయా కహా గయా హై ఉన్హీ కి ఆరాధనా సే కుసంస్కారం కో అసురం సే పీచా చుడ్తీ. ఇక్కడ కూడా ఆ దుర్గా అనేటటువంటి పేరుతో గాయత్రినే చెప్తున్నాము. మనం ఏం చెప్పాలి? గాయత్రి అనే పేరుతో సివివి గురించే చెప్తున్నాము, గాయత్రి అనేటటువంటి పేరుతో బ్లావిట్స్కి గురించే చెప్తున్నాము. అది మనం చెప్పగలగాలి. దుర్గని గాయత్రితో సమానం చేయటం కాదు, గురు పరంపర అంతా కూడా గాయత్రియే. అది మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. మనకు అర్థమైపోతే, మనకు అర్థమైంది కనుక ఇతరులకు కూడా అర్థమవుతుంది. 101 కోతుల కథ చెప్తూ ఉంటాను కదా నేను, ముందు మనకు అర్థం అవ్వాలి అది. అందుకు ఈ క్లాస్ అంత స్పష్టంగా అంత బలవంతంగా మిమ్మల్ని కూర్చొని వినిపించేది. మీకు అర్థమైపోతే ప్రపంచంలో అందరికీ అర్థమైపోతుంది, ఇవాళ కాకపోతే రేపు. ఆ తీవ్రత ఇక్కడ ఏమి ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? దుర్గాదేవే గాయత్రి అని. దుర్గా ఉపాసకులు గాయత్రీదేవే దుర్గా అనుకోండి, మనకే అభ్యంతరం లేదు. మాకు దుర్గా అక్కర్లేదు, గాయత్రి అక్కర్లేదు, అదే క్రైస్ట్, అదే మొహమ్మద్, అదే బుద్ధుడు, అదే జైన మతానికి ఏంటి తీర్థంకరుడు, మహావీరుడు. ఏంటి అక్కడ మహావీరుడు అనేటటువంటి శరీరము కాదు, వీళ్ళందరూ కూడా దుష్టశక్తులకు విరుద్ధంగా నిలబడ్డేవాడే. దుష్టశక్తులకి, మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తులకి, మనలో ఉన్నటువంటి స్వకేంద్రితమైనటువంటి శక్తులకి, మనలో ఉన్నటువంటి స్వార్థ ప్రేరితమైనటువంటి శక్తులకి అడ్డు తగలాలి మనం. నాకు పేరు కావాలి అని నువ్వు యజ్ఞం చేసినా రాక్షసుడివే. అది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గబుక్కుని ఏం చేస్తుంది? మనం ఈ పని చేస్తున్నాం కదా, రేపు నాకేం లాభం వస్తుంది? లాభం కోసం చేయటం మనం. ఎందుకు ఇది మనం చేస్తున్నాము అంటే ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మనుషులందరికీ దీని గురించి చెప్పి, మీరు చేయండి అని చెప్పి కలిపి కొన్ని లక్షల మందిని ఒక చోట చేర్చడం అనేది మన చేతిలో లేదు. ఈ అవకాశం వచ్చింది. ఈ లక్షల మందిని మనం ఒక చోట చేర్చేయగలిగితే ఇంకా గురుసత్తా చూసుకుంటుంది. అందులో ఎలాంటి చోట చేరుస్తున్నాం? తిరుపతి లాంటి దివ్యక్షేత్రంలో. అది యాక్సిడెంటల్ గా జరగదు అని నా నమ్మకం. కానీ వెళ్లలేకపోవటం మన తప్పు. మనం వెళ్లాలి, మన ద్వారా కనీసము ఒక 1000 మంది వెళ్లేటట్టు మనం చూసుకోవాలి ఒక కళ్ళ ద్వారా. ఎందుకు చేయలేం? మన బంధువుల్లో ఆ మాత్రం లేరా? అందులో తిరుపతి అంటే ఎవడరాడు? ఖచ్చితంగా వస్తాడు. తిరుపతి అంటే వాడు భయపడొస్తాడు. భయపడించో బెదిరించో అర్థమయ్యేటట్టు చెప్పో. అక్కడికి చేరాక అట్మాస్ఫియర్ లో ఏం జరుగుతుంది? చాలా సార్లు మనం అనుకుంటాం కదా, మాస్టర్ మాకు తెలియలేదు వచ్చి ఉంటే ఏమయ్యదు అని. మనం 60 రోజుల ముందు చెప్తున్నాం, వెళ్ళండి అక్కడికి, ఏదో విధంగా అక్కడికి వెళ్ళండి. అప్పుడు వంకలు పెట్టుకోకండి, ఈ కారణం వెళ్ళలేదు, ఆ కారణం వెళ్ళలేదు, వాళ్ళు రానివ్వలేదు, వాళ్ల వల్ల నేను రాలేదు, ఇవేమీ వద్దు. మనం అందరం వెళ్దాం అక్కడికి, చాతనైనటువంటి పని చేద్దాం. పని చేయనివ్వకపోతే చేయగలిగే చాలా హెల్ప్లు ఉన్నాయి. వచ్చిన వాళ్లతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకి మనకు తెలిసిన విషయాలు చెప్పడం కూడా పెద్దదే. అక్కడ ఆ పని చేయగలం కదా. మన వాళ్ళు రానివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, యజ్ఞంలో పాలు పంచుకోనివ్వలేదు అనుకుందాం, అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే దుర్ధరుడు దుర్ముఖుడు ఎలా నెత్తి మీద ఎక్కి, ఎవరి నెత్తి మీద ఎక్కి ఎలా పనిచేస్తారో మనకి తెలియదు. కాని వాళ్ల వల్ల మనము ఆగిపోతే అసలు మనం ముందే ఓడిపోయాం. అసలు యుద్దం చేయకముందే మనం చేతులు ఎత్తేసినట్టు అనమాట లెక్క. అది మాత్రం జరగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంచేత ఈ భగవతీ గాయత్రి, ఈ గురుచేతనత్వము, ఈ మంచితనము యొక్క విజయము కుసంస్కారాల మీద తప్పనిసరిగా జరిగి తీరుతుంది. మహిషాసుర్ దేవికి దివ్య జ్యోతి మే సమాజాత హై అర్థాత్ ఆత్మబోధకి స్థితి తక్ పహంచనే కే లియే మార్గ్ కే సారే అవరోధి ఉస్ సేనా కీ తరహ హోతే హై జిన్సే అంతఃకరణ కే దేవత్వ కో యుద్ధ కర్నా పడతా హై పర్ యది ఉన్హే సాహస్ పూర్వక్ పఛాడ్ దియా జాయ్ తో వ్యక్తి అప్నే అలౌకిక్ ఏవం ఆధ్యాత్మిక్ స్వరూప్ కో స్వతః సమజ్ లేతా హై ఉస్ స్థితి మే పరిస్థితియా అనుకూల్ హూ తో భీ పాప్ సే వైసే హీ ఘృణా హోతీ హై జైసే గందగీ సే. ఇక్కడ మళ్ళా ఏం జరుగుతుంది? అక్కడ మహిషాసురుడిని చంపేసిన తర్వాత మహిషాసురుడి యొక్క తేజస్సు మళ్ళా తల్లిలోనే లీనమైపోతుంది. అంచేత ఆసురి శక్తి అంటూ ఏం లేదు. మన యొక్క నిర్మాణం రాంగ్ అయింది. మనం ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం, జరగలేదు. అప్పుడు ఏం చేస్తాం? మళ్లీ కలిపి మళ్ళా చేస్తాం. అంచేత ఈ ఆసురి శక్తులు అనేవి ఏంటి అంటే నెగటివ్ నిర్మాణం, అనుకూలమైనటువంటి శరీర నిర్మాణం కాలేదు. కానీ ఉపనిషత్సు వేదాలు అవి ఏం చెప్తున్నాయి? మానవ శరీరాన్ని మించి దేవత్వానికి అనుకూలమైనటువంటి శరీర నిర్మాణం లేదు. అంచేత ఈ శరీర నిర్మాణాన్ని పోగొట్టుకోకూడదు. ఈ శరీర నిర్మాణాన్ని ఏదో విధంగా లొంగదీయాలి మనం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేతే చావు అంటే ఇష్టపడం మనం. ఎందుకంటే చావు అనవసరమైనటువంటి ప్రక్రియ. శరీరం ఒకసారి వచ్చేశాక దేవత్వాన్ని సాధించటానికి శరీరాన్ని మించినటువంటి మాధ్యమం ఇంకోటి లేదు. దేహో దేవాలయ. కాని మరి శరీరంతో మనం సాధించలేకపోతున్నామే. ఆ అష్టాంగ యోగ విద్యను మర్చిపోయాం మనం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు మర్చిపోయాం. ఏదో ఒకటి పట్టుకుంటున్నాం మనం. ఒకటి పట్టుకుంటే నీకు ఎంత గొప్పగా నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ రాసినా 8 క్వశ్చన్ రాయాలి. ఒక క్వశ్చన్ చాలా బాగా రాసావు, దానికి ఫుల్ మార్క్స్ పడతాయి నీకు. కానీ మొత్తం మార్కులు ఎంత? ఫెయిల్. కానీ ప్రతిదీ 33 33 33 నేర్చుకున్నాను. ఆసనాలు కొంచెం, ప్రాణాయామాలు కొంచెం, పాస్ అయిపోతావు. ఆ యోగము సమ్మిళితమైనటువంటిది, అదే దేవతాశక్తుల యొక్క సమన్వయము. ఉపరోక్త కథానక్ ఇస్ తథ్యక అలంకార మాత్రమే. అంచేత ఎప్పుడైతే మనిషికి తన యొక్క దివ్యత్వం గురించి అవగాహన రావటం మొదలెడుతుందో అసలు ఇలాంటి కోరికల వైపు మనస్సు వెళ్లదు. అసలు ఇంక వాడిది బలవంతంగా మనస్సును ఆపుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు బలవంతంగా ఆపుకుంటే నీ మనస్సు కంట్రోల్లో ఉన్నంత వరకు ఆపుకుంటావు. తర్వాత ఏమవుతుంది? అది థప్ అని కొడుతుంది, మళ్ళా ఫినిష్. ఒకరోజు ఆపుకుంటాడు సిగరెట్ తాగటం, రెండో రోజు ఆపుకుంటాడు సిగరెట్ తాగటం, మూడో రోజు 5 ప్యాకెట్లు తాగిస్తాడు బ్యాలెన్స్ చేయడానికి. అంచేత కావాల్సింది బలవంతంగా ఆపుకోవటం కాదు. మంచి వ్యక్తులు, మంచి సాధకులు, మంచి వాళ్ళు ఉన్న చోటకి మనం బలవంతంగా వెళ్లగలిగితే అక్కడ నువ్వు తాగలేవు. ఇక్కడ కూర్చొని తాగలేవు కదా. ఎంతైనా నువ్వు బయటికి వెళ్లి తాగాల్సిందే. అంచేత తాగాలనే కోరిక ఎంత వచ్చినా కూడా ఆ సమూహంలో ఉంటే నువ్వు తాగలేవు. మిల్లిమిల్లిగా ఏమవుతుంది? అలవాటు పోతుంది. అది దుర్గాశక్తి యొక్క రహస్యము. उपरोक्त कथानक इस तथ्य का अलंकार मात्र है। इस युद्ध के बाद भी देवी की वही स्तुति देवताओं ने गाई जो पहले विजय के समय गाई। मल्ली गेलचिनप्पुडु मधुकैटबुल तर्वात वध तर्वात देवतलु आ देव महामायनु एला कीर्तिंचारो महिषासुर वध तर्वात कूडा देवतलु अलागे कीर्तिंचारु। देवताओं की स्थिति यहां भी बड़ी अर्थपूर्ण है। దేవతలకి చేయబడినటువంటి స్తుతి ఇక్కడ కూడా చాలా అర్థవంతమైనది. ఉస్మే కహా గయా హై అందులో చెప్పబడింది, ఆప్కీ శక్తి హీ సమస్త విశ్వమే వ్యాప్త హో రహీ హై, మీ యొక్క శక్తి సమస్త విశ్వములో వ్యాపించి ఉంది. త్రిదేవ్ భీ ఆప్కే రహస్యకో నహీ జాన్ సక్తే, ముగ్గురు దేవతలు కూడా నీ శక్తిని అర్థం చేసుకోలేరు. ఆప్ హీ జగత్కే కారణ, ప్రకృతి దేవతాం ఔర్ పితరోంకి స్వాహా ఔర్ స్వధా హై, మీరే దేవతలకి పితరులకి జగత్తుకి కారణానికి వీళ్ళందరికీ కూడా స్వాహ అనేటటువంటి శక్తి, స్వధ అనేటటువంటి శక్తి. వేదోంకి శబ్దమయ్యి మూర్తి, సంపూర్ణ జగత్కి రక్షక్, జ్ఞానోర్ విజ్ఞాన్ వివేక్ ప్రదాన్ కర్నే వాలి, ఉద్ధారక్ దుర్గా లక్ష్మి ఔర్ గౌరీ ఆప్ హీ హై, మీరే లక్ష్మి దుర్గా గౌరీ వివేకము జ్ఞానము ఇచ్చేవాళ్లు, సంపూర్ణ జగత్తును రక్షించేది వేదముల యొక్క శబ్దముల మూర్తివి అని దేవతలు. ఆత్కి శక్తి ఔర్ బల్ అపార్ హే, మీ యొక్క బలము శక్తి అపారము. యా సమస్త అర్థ గాయత్రిమే సన్నిహితే, ఇవన్నీ కూడా గాయత్రికి చెందుతాయి. గాయత్రికే కాదు ప్రతి గురువుకి చెందుతాయి అని మనం చెప్పాలి. ఇంచేత గురువే గాయత్రి స్వరూపుడు కనుక దానికి ఆ శ్లోకం గుర్తుంచుకోండి. ఏంటా శ్లోకం? దత్తాత్రేయాయ విద్మహి గాయత్రీషాయ ధీమహి తన్నో గురు ప్రచోదయా. అంచేత గాయత్రిని ఉపయోగించుకునేటటువంటి శక్తి, ఎలక్ట్రిసిటీ కంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గొప్పవాడు, గాయత్రి కంటే గాయత్రి శక్తిని ఉపయోగించుకున్నటువంటి మనము గొప్పవాడు. మనకి ఆ శక్తి ఎవరిస్తున్నారు? గురువు ఇస్తున్నాడు. అది మనం అర్థమయ్యేట చేసుకుందాం. తీసరి బారికి కథమే శుంభ నిశుంభ రాక్షస ఆతే, మూడో కథలో శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు వస్తారు. ఉన్హోనే సముచే దేవత్వకో పరాస్త కరికే రఖదియా, వాళ్ళేం చేశారు? పరిపూర్ణమైనటువంటి దేవత్వాన్నే ఓడించి పారేశారు. ఎవరు? శుంభ నిశుంభులు. దేవత పునః దేవికి శరణమిగే, అప్పుడు దేవతలు మళ్లీ దేవి యొక్క శరణంలోకి వెళ్లారు. ఉత్సమయ భగవతి పార్వతీకి దేహసే అంబికాకే రూపమే ప్రకట్ హోకర్ అసురోస యుద్ధకు తయారు హుయి, అప్పుడు ఆవిడ ఆ భగవతి పార్వతి యొక్క దేహం నుంచి అంబిక అనేటటువంటి రూపంలో ప్రకటితమైంది. ఉన్కారు బడా మనోభావంత, చాలా అందమైనటువంటి స్వరూపం ఆవిడది. రాక్షసు శుంభనే ప్రణయ ప్రస్తావ భేజ, అప్పుడు శుంభ రాక్షసుడు ఏం చెప్పాడు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఏంటంటాడు, సందేశం పంపించాడు. అప్పుడు భవానీనే కహ, అప్పుడు దేవి ఏమందంటే, జో ముజే యుద్ధమే జీత్ సక్తా హై మై ఉసీ కా వరణ కర్తీ హు, నన్ను యుద్దంలో ఎవడో తెగలుస్తాడో నేను వాణ్ణే పెళ్లి చేసుకుంటానని మూర్ఖురాల్ని నేను ప్రతిజ్ఞ చేశాను అంటుంది. యోమాం జయతి సంగ్రామే సమే భర్త భవిష్యతి, ఎవడవుతే నన్ను యుద్దంలో గెలుస్తాడో వాడే నా భర్త అవుతాడనుకున్నాను, నీలాంటి వీరుడు వస్తాడని నాకేం తెలుసు, కాని మరి ప్రతిజ్ఞ చేశాను కదా నువ్వు నాతో యుద్దం చేయాల్సిందే అంది. రాక్షసుని పహలే ధూమ్ర లోచన్ ఫిర్ చండ ముండుకో భేజ, అప్పుడు రాక్షసుడు శుంభుడు ఎవరిని పంపించాడు? ధూమ్రలోచన్ని పంపించాడు, తర్వాత చండముండాసురుని పంపించాడు. దేవి కాళీనే ఉంకా బతకాడాల, కాళీ అనేటటువంటి దేవత వాళ్ళని చంపేసింది. అంటే దేవతాశక్తుల యొక్క సమన్వయం, అంబిక పార్వతి భవానీ తర్వాత కాళీ. కాళీ అనేటటువంటి దేవత ఎవరిని చంపింది? చండముండాసురుని, ధూమ్రలోచన్ని చంపింది. దేవి కాళీని ఉన్కా బతకాడాలా, తమ రాక్షస రక్త బీజకో లడనే ఆయా, అప్పుడు రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చాడు. ఉస్కీ విశేషత థీకి జబ్ భీ ఉస్కా ఏక్ బూంద్ రక్త పృథ్వీమే గిర్తా తభీ నయా రక్త బీజ్ పైదా హో జాతా, ఒక చుక్క నెత్తురు భూమి మీద పడగానే ఇంకో రక్తబీజుడు తయారైపోతాడు. అది వాడి యొక్క గొప్పతనం. తబ్ భగవతిని కాళీసే కహా మై ఇస్పర్ ప్రహార్ కర్తీ హూ, అప్పుడు భగవతి ఏమంది అంటే, నేను ఈ రక్తబీజుడి మీద దెబ్బ కొడతాను, వాడి నెత్తురు భూమి మీద పడకుండా నువ్వు చూడు అని కాళీని అడిగింది. భూమి మీద పడితే కదా వాడు పైకి లేస్తాడు. తుమ్ ఇస్కా రక్త భూమి పర్ మత్ గిర్నే దేనా ఊపరి ఊపర్ పీజానా తబ్ రక్త బీజ్ కావు, అంచేత ఆ నెత్తురు కిందకి వెళ్లకుండా ఆ నెత్తురు పైకి వెళ్లేటటువంటి ప్రక్రియ. ఓ సాధనాత్మకమైనటువంటి ప్రక్రియ, మనం దాన్ని ఆలోచిద్దాం. కానీ ఆ సాధనాత్మక ప్రక్రియ ఏంటి అంటే, మీ దృష్టి ఎప్పుడూ కూడా ఆజ్ఞాచక్రం కంటే కిందకి రాకపోతే రక్తబీజుడు కిందకి రాడు. ముంచేత సాధనా విధానం అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి సాధా విధానము రక్తబీజుడు యొక్క వధే. ఏంటి అంటే అది, అసలు మీ దృష్టి ఇక్కడికంటే కిందకి రాదు. నిరంతరం మీరు ఆజ్ఞాచక్రం మీద, గురు పాదుకల మీద కనుక దృష్టి ఉంటే, అందుకే శఠగోపం కూడా పెట్టేది. దృష్టి ఎక్కడ ఉండాలి అంటే ఇక్కడ ఆ శఠగోపం పెడతాం కదా, అక్కడ కనుక మీ దృష్టి ఉంటే ఆ నెత్తురు కిందకి రాదు, ఆటోమేటిక్గా రక్తబీజవద జరిగిపోతుంది. రక్తబీజ్ కి మృత్యు కా సమాచార సున్కర్ శుంభ నిశుంభ సేనా లేకర్ రణక్షేత్రమే ఉపస్థితివే. రక్తబీజుడు చనిపోయాడు అని తెలిసిగానే అప్పుడు వాళ్లు స్వయంగా వచ్చారు. ఎవరు? శుంభ నిశుంభుడు. పహలే నిశుంభ మారాగయా, ఫిర్ శుంభ సామ్యాయ. ముందు నిశుంభుడు చచ్చిపోయాడు, తర్వాత శుంభుడు వచ్చాడు. ఉసిరే దేవికి సహాయక మాతృకా శక్తియం బ్రహ్మాణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఔర్ ఏంద్రీ కి ఓర్ సంకేత్ కర్కే కహా తుమ్ దూసరం కా ఆశ్రయ లేకర్ యుద్ధ కర్తీ హో అప్నే పరాక్రమ్ కా జూట్ మూట్ అభిమాన్ కర్తీ హో. అప్పుడు ఆ శుంభుడు ఏం చెప్పాడు, ఈ దేవికి అష్టమాతృకలున్నాయి. ఏమిటా అష్టమాతృకలు? బ్రహ్మాణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఏంద్రి. వీళ్ల వైపు చూపించి ఏం చెప్పాడు అంటే, నువ్వు దేవి ఆధారంగా యుద్ధం చేస్తున్నారు, మీకు సిగ్గుండాలి, మీరు నాతో యుద్ధం చేయటం లేదు, ఆ తల్లి అక్కడుంది కనుక ఆ అమ్మవారి శక్తి ఆధారంగా మీరు నాతో యుద్ధం చేస్తున్నారు అని ఎవడు చెప్తున్నాడు? శుంభుడు చెప్తున్నాడు ఆ మాతృకలతో. ఇస్పర్ దేవిని అప్నే శక్తియోం కో అప్నే అందరు సమేట్ లియా ఔర్ కహా కి ఏ సబ్ మేరీ విభిన్న శక్తియా హై జో మేరీ ఇచ్చా సే ప్రకట్ హోతీ హై. నువ్వు పిచ్చివాళ్లా ఉన్నావు, వీళ్ళవన్నీ నా శక్తులేను, అంచేత వీళ్ల రూపాలన్నీ నేను వేరుగా చూపించాను, ఆ శక్తులన్నింటినీ నేను నాలోకి సమాహితం చేసుకుంటాను అంది. ఎప్పుడైతే నువ్వు అంతర్దృష్టిలోకి వెళ్ళిపోతావో బాహ్య ప్రపంచం లోపలికి వెళ్ళిపోతుంది. అష్టమాతృకలు, ఈ అష్ట ప్రకృతిలో వచ్చినటువంటి అహంకారము, బుద్ధి, ఈ పంచతత్వాలు, వీటితో ఏర్పడినటువంటి సృష్టి లీనమైపోతుంది. లీనమైపోయిన తర్వాత ఆ శుంభుడు భగవతితో యుద్దం చేస్తాడు. అంటే ఏంటి, మనం ఇంతలోపు వెళ్లి ఆ గురు కాదు పొదుగు మీద మనస్సు పెట్టినా మన అహంకారం మిగిలిపోతుంది. నేను సాధకుణ్ణి, నా దృష్టి అంతర్గత దృష్టిగా ఉంది అనేటటువంటి అహంకారం మిగిలిపోతుంది. అప్పుడు ఏం చెప్తుంది దేవి, నేను ఒక్కదాన్ని నిన్ను చంపేస్తాను, ఈ ప్రకృతి యొక్క మాయాశక్తి అని నాకు అవసరం లేదు. ఇస్తర అసురం ఔర్ దేవం కా సబ్సే ఘోర్ సంగ్రామ్ హువా ఔర్ రాక్షస్ కా వధువా. అప్పుడు ఆ దేవి ఒక్కతే కూడా వాడిని చంపేసింది. దేవత ఉన్న ఆదిశక్తి దేవికి ప్రార్థనకి, అప్పుడు దేవతలు ఆ ఆదిశక్తి దేవతని ప్రార్థన చేశారంటే మూడు సార్లు ప్రార్థన చేశారు. మళ్ళా గుర్తు చేసుకోండి, మధుకైటభ వధ, మహిషాసుర వధ, తర్వాత శుంభ నిశుంభ వధ. శుంభ నిశుంభ వధ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు, హే మహామాయ ఆఫీ విపత్తిగ్రస్త లోగోంకి రక్షాకర్తి హే, మీరే విపత్తిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని రక్షిస్తారు. ఆఫీ సంసారికి జనని ఔరీశ్వరి హే, మీరే ఈ సంసారం యొక్క తల్లివి, ఈశ్వరివి. సంపూర్ణ విద్యాయే ఔర్ దేవీ శక్తి ఆత్కేహి రూపే, అన్ని విద్యలు అన్ని దేవతాశక్తులు నీ శక్తే. ఏంటా బాట, నమస్తస్మై 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 నమో నమ. మాకే రూపమే హమ్ ఆప్కి వందనా కర్తే హే, తల్లి రూపంలో మేము మిమ్మల్ని నమస్కరిస్తున్నాం. స్తుతిసే ప్రసన్న హోకర్ భగవతీనే వరదాన్ సహిత ఆశ్వాసం దియా. దేవతల యొక్క ఈ స్తుతి విని ప్రసన్నురాలై దేవత భగవతి వరదానం ఇచ్చింది, ధైర్యం చెప్పింది. జబ్ జబ్ పృథ్వీ పర్ అసురం కి ఉత్పత్తి బడేగీ మై విభిన్న రూపం మే జన్మ లేకర్ ఇంకా వినాశ ఔర్ తుమారి రక్షా కరుంగి. ఎప్పుడెప్పుడు పృథ్వీ మీద ఈ అసురుల యొక్క శక్తి పెరుగుతుందో నేను ఏదో ఒక రూపంలో అవతారం దాల్చి వాటిని నాశనం చేస్తాను, వాళ్ళని మిమ్మల్ని రక్షిస్తాను. ఇక్కడ ముఖ్యం ఏంటి అంటే, సాధకులు మమ్మల్ని రక్షించు అని ఏడవాలి. ఆ ఏడుపు రావటం లేదు సాధకులకి. మేము సాధన చేస్తామంటున్నారే తప్ప నువ్వు రక్షించు అని ప్రార్థన చేయటం లేదు. గురువుకు వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే అడగకుండా చెప్పడు. గురు చేతనత్వంలో ఉన్నటువంటి ఏకైక వీక్ పాయింట్, పాపం వాళ్ళకు కూడా ఒక వీక్ పాయింట్ ఉంది అంటే అడగకుండా చెప్పడు. అంటే గురువు యొక్క ఉద్దేశం ఏంటి, అడుకో, నువ్వు ఎంతసేపు అడుకుంటావో నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు గ్యారంటీగా నన్ను పిలుస్తావు, వచ్చినప్పుడు ఇలా తీసేస్తాను ఆ కష్టాన్ని. కానీ కష్టం మనకి చాలా పెద్దది, గురువుకి ఎప్పుడు కూడా అది పెద్ద కష్టం కాదు. కానీ అందుకని మనం కష్టపడ్డాం ఎందుకు, ఇంచేత ఏం చేసేయాలి? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యచ్ఛ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. దుర్గా సప్తశతి నామ్ సే విఖ్యాత్ మార్కండే పురాణ కాయ ఉద్ధరణ ఇస్ తథ్య కా ప్రత్యక్ష ప్రమాణ హే కి ఆద్య శక్తి గాయత్రి విగత్ తీనో కాలం మే దేవత్వకి స్థాపనమే సమర్థవి. అంచేత దుర్గా సప్తశతిలో జరిగినటువంటి ఈ కథ మార్కండే పురాణంలో చెప్పినటువంటి కథ దుర్గా సప్తశతి పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఇది గాయత్రి యొక్క విభిన్న శక్తి యొక్క రూపాలే మూడు కాలాలలో. మధుకైటవం లాగా ఒక కాలము బ్రహ్మ కంటే ముందు, సృష్టి కంటే ముందు, దాని తర్వాత ఎవరు? మహిషాసురుడు. దాని తర్వాత శుంభనిశుంభులు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీన్నే మనం మళ్ళా నాలుగు నర్వస్ సిస్టమ్స్ తో పోలుస్తాం. మనం పెరిఫీరియల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి రెండు, ఎండోక్రైన్ సిస్టమ్. అది మనం గుర్తుంచుకోవటానికి చెప్పాను నేను, సమన్వయం ఎలా జరుగుతుందో. అంచేత దీని కొరకు మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో మన శరీరంలో ఆ భగవంతుడి యొక్క శక్తి ఆవిర్భావం అవుతుంది. ఏంటి ఆ నాలుగు? మళ్ళా గుర్తుంచుకోండి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని మామూలు పేర్లు. ఈనాడు మెడికల్ పేర్లు ఏంటి అంటే పెరిఫీరియల్ నర్వస్ సిస్టమ్, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల నుంచి వచ్చేటటువంటి రాకపోకలు. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నుంచి కర్మేంద్రియానికి ఆర్డర్ ఇస్తాం, కర్మేంద్రియం పనిచేస్తూ ఉంటుంది. ఇది బాహ్య జగత్తులో జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఒకటి బుద్ధికి సంబంధించింది, ఇంకోటి చిత్తానికి సంబంధించింది. చిత్తానికి సంబంధించిందేమో నిద్ర అది కలగజేస్తుంది, బుద్ధికి సంబంధించినటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏమో యాక్టివిటీని కలగజేస్తుంది, నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని కలగజేస్తుంది. ఇవంతా కాకుండా ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది. ఎండోక్రైన్ సిస్టమ్ ని మహిషుడితోనూ, శుంభనిశుంభల్ని పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తోనూ, మధుకైటవల్ని జ్ఞానేంద్రియ కర్మేంద్రియ